హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం అక్టోబర్ 2, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ భావరాజు పద్మిని. ఈ రోజున మన భారతదేశ చరిత్రలో మరపురాని రోజు. ఎందుకంటే మన దేశ నాయకులు, మహానాయకులుగా చెప్పుకోతగ్గ ఇద్దరు నాయకులు ఈ రోజున జన్మించారు. అందులో ఒకరు మహాత్మా గాంధీ గారు, మరొకరు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒకరు ఏ ఆయుధము లేకుండానే బ్రిటిష్ వారిని తరిమి కొడితే, మరొకరు భారతదేశ 2వ ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టి మన దేశాన్ని ముందుకు నడిపించారు. నిజానికి జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం మనకి ప్రతిపాదించింది లాల్ బహదూర్ శాస్త్రి గారే అన్నమాట. కాబట్టి దేశం కోసం పోరాడిన ఈ ఇద్దరు మహానాయకుల గురించి ఈ రోజున మనం జై జవాన్ కార్యక్రమంలో చెప్పుకుందాం. కొన్ని వేల ఏళ్లుగా గూడు కట్టుకుపోయిన మూఢ నమ్మకాలు, కొన్ని వందల ఏళ్లుగా కదలనివ్వని బానిసత్వ సంకెళ్ళు, మనిషిని మనిషిగా చూడని సమాజం, ఎదురుగా రవి అస్తమించని సామ్రాజ్యం, వీటన్నిటికీ ఎదురు తిరిగి నిలిచిన వీరుడే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఒంటరిగా గెలిచేవాడు వీరుడు, తనని నమ్మిన వాళ్లను కూడా గెలిపించేవాడు నాయకుడు, హింసతో కూడిన యుద్ధం చేసేవాడు యోధుడు. మరి అహింసనే యుద్ధంలా చేస్తే అతన్ని దేవుడే అనాలేమో. ఆ విధంగా చూస్తే చరిత్రలో అప్పటి వరకు చూడని, ఇంకెప్పటికీ చూడలేని నాయకుడు, దేవాలయాలు, హారతులు, పూజలు అందుకోని దేవుడే గాంధీజీ. గాంధీజీ తను నమ్మిన సిద్ధాంతాలను, ఏర్పరచుకున్న నియమాలను, సృష్టించుకున్న కట్టుబాట్లను, రాసుకున్న సూత్రాలను విడిచి ఎప్పుడూ బతకలేదు. వ్యక్తిత్వానికి విశ్వఖ్యాతి తీసుకొచ్చారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. మరి గాంధీ గారిని గురించి మనకు తెలియని 15 విషయాల్ని ముందుగా మనం స్మరించుకుని, ఆ తర్వాత ఆయన మన స్వతంత్ర భారతదేశం కోసం ఎటువంటి పోరాటం సలిపారో ఆ విషయాలన్నీ నేను మీకు వివరిస్తాను. గాంధీజీని మహాత్మా అని మొట్టమొదటిగా సంబోధించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారట. 1915 గాంధీ గారు శాంతినికేతన్ వెళ్ళి ఠాగూర్ గారికి నమస్తే గురుదేవ్ అని చెప్పారట. దానికి ఠాగూర్ గారు, నేను గురుదేవ్ అయితే మీరు మహాత్మా అని అన్నారట. ఆ విధంగా మన గాంధీ మహాత్ముడికి మహాత్మా గాంధీ అన్న పేరు స్థిరపడిపోయింది. జాతిపిత అని మొట్టమొదటిగా గాంధీజీని సంబోధించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. 1944 జాతీయ ఆర్మీ మార్చ్ మొదలైన సందర్భంలో ఆయన అలా పిలవటం జరిగింది. 1948 గాంధీజీకి నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారట. ఆ సంవత్సరమే ఆయన చనిపోవడంతో ఆ ఏడాది శాంతి బహుమతి ప్రదానం అనేది చెయ్యలేదు. గాంధీజీ తన జీవిత కాలంలో రోజుకు సుమారుగా 18 కిలోమీటర్లు నడిచేవారట. అలా చేస్తే భూమధ్య రేఖ మీదుగా భూమి చుట్టూ 2 సార్లు మనం తిరిగి రావచ్చన్నమాట. స్టీవ్ జాబ్స్ కి గాంధీజీ అంటే అమితమైన గౌరవం, ఇష్టం. తన ఇష్టానికి గుర్తుగా గాంధీజీ వాడిన కళ్ళజోడు తరహా జోళ్లు వాడేవాడు స్టీవ్ జాబ్స్. గాంధీజీకి హిట్లర్, టాల్స్టాయ్, ఐన్స్టీన్లతో దగ్గర పరిచయం ఉండేది. ఒకసారి యుద్ధం గురించి ఆలోచించమని హిట్లర్ని లేఖ ద్వారా కోరడం జరిగిందట. గాంధీజీకి ఫోటోలంటే ఇష్టముండేది కాదు. చిత్రంగా ఆ కాలంలో అత్యధికంగా ఫోటోలు ఉన్న వ్యక్తి గాంధీ గారే. ఆయన తన జీవిత కాలంలో ఎప్పుడూ విమానం ఎక్కలేదు. మాతృభాష గుజరాతీ అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఆయన జీవిత చరిత్రని గుజరాతీలో రాసి తర్వాత ఆంగ్లీకరించారు. 2007 ఐక్య రాజ్య సమితి గాంధీజీ పుట్టినరోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. 1930 టైమ్స్ పత్రిక మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా గాంధీని ఎన్నుకుంది. 1999 అదే పత్రిక ప్రకటించిన మ్యాన్ ఆఫ్ ది సెంచరీ జాబితాలో 2వ స్థానం పొందారు గాంధీజీ. 1987 మొట్టమొదటిసారిగా గాంధీ గారి బొమ్మతో 500 రూపాయల నోట్ను ముద్రించారు. 1997 నుండి అన్ని నోట్లపై గాంధీ గారి బొమ్మ వేయటం మొదలుపెట్టారు. మన నోట్లపై ఉండే గాంధీజీ బొమ్మ 1946లో దిగిన ఫోటో నుండి తీసుకున్నారు. ఎవరికి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడాడో వాళ్లే 1969లో గాంధీజీ శత జయంతి సందర్భంగా బ్రిటిష్ గవర్నమెంట్ తపాళా బిల్లని విడుదల చేసింది. నెహ్రూ కూతురు ఇందిరా ఫిరోజ్ అనే ముస్లింని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహాలు ప్రోత్సహించే గాంధీజీ నెహ్రూ బాధపడడం చూడలేక ఫిరోజ్ని ఫిరోజ్ గాంధీగా పేరు మార్చుకోమని కోరారట. మన దేశంలో 53 ప్రధాన రహదారులు, వేరే దేశాల్లో 48 రహదారులు గాంధీజీ పేరుతో పిలువబడుతున్నాయి. 1921 వరకు గాంధీజీ అందరిలాగే దుస్తులు ధరించేవారు. 1921లో తమిళనాడులోని మధురై వెళ్లినప్పుడు అక్కడి పేదవాళ్లు పంచ మాత్రమే కట్టుకుని రావడంతో అప్పటి నుండి ఆయన కూడా కేవలం పంచ మాత్రమే వాడేవారట. ఇవండి గాంధీ గారిని గురించిన కొన్ని విశేషాలు. అయితే గాంధీ గారు ఆధ్యాత్మిక మూలాలు కూడా ఆయనలో చాలా బలీయంగా ఉండేవి. ఎవరైతే ఈ మనోబలమనే ఆత్మశక్తిని సరైన సమయంలో సరైన మార్గంలో వ్యక్తం చేస్తారో వారినే సత్యాగ్రహులు అంటారని ఆ మహానుభావుడు అనేవారు. అట్టివారు చేసేదే సత్యాగ్రహమని చెప్పేవారు. ప్రతి సమస్య పరిష్కారానికి ఆయన ఈ సత్యాగ్రహాన్ని ఒక ఆయుధంలా వాడారు. ఆత్మశుద్ధత కోసం గాంధీజీ ఎన్నో కష్టమైన నియమాల్ని పాటించేవారు. మనలోని సత్యం, ధర్మం ఎదుటివారిలో మార్పు తీసుకుని రాకుంటే అప్పుడు మన సత్యధర్మ ప్రవర్తనలో ఏదో లోపం ఉండి తీరాలనే అనేవారు. ఎవరైనా తమ సిద్ధాంతాలకు మత గ్రంథాలను ఎన్నుకుంటూ ఉండడం జరుగుతున్నదే. అయితే గాంధీ మాత్రం తన అగాధపు వ్యక్తిత్వం నుంచే సిద్ధాంతాలకు రూపకల్పన చేసేవారు. గాంధీ సమస్య పరిష్కారానికి కేవలం దయా, సానుభూతి, సహృదయత, ప్రేమ అనే నాలుగింటిని మాత్రమే వాడేవారు. అది చూసేవారికి కొత్తగాను వింతగాను అనిపించేది. ఉప్పు సత్యాగ్రహం వెనక దాగింది ఈ నాలుగు అంశాలు మాత్రమే అంటే ఎవరూ నమ్మలేరు. అందుకే యావత్ ప్రపంచం సదరు ఉప్పు సత్యాగ్రహాన్ని ఎంతో ఆసక్తితో పరిశీలించింది. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభానికి ముందు గాంధీజీ ఇలా అన్నారు, నా గడ్డపైన నా దేవుడు మాకిచ్చిన సముద్రం వద్దకు వెళ్ళి నా చేతులతో స్వయంగా ఉప్పును తయారు చేస్తాను. ఇది నేను నమ్మిన ధర్మ సత్యం. ఇది తెల్లవారికి అర్థం కాకపోవచ్చు, అందుకు నన్ను చెరలో కూడా పెట్టవచ్చుగాక. నేను మాత్రం ఈ సత్యధర్మం మీదనే నిలబడతాను అని గాంధీజీ చెప్పారు. అదే సందర్భంలో జీసస్, మొహమ్మద్లు ఇద్దరు సత్యాన్ని దర్శించిన వారని, అయితే వాళ్ళు దానిపైన ఎటువంటి వ్యాఖ్యానాలతో వృధా రచనలు చేయక దాని అందాన్ని తిలకించడంలో నిమగ్నులైనారని, ఇంకా తాను సత్యాన్వేషణలోనే ఉన్నానని, సత్యం అంటే ఏదో కాదని నమ్మిందాన్ని నిర్భయంగా ఆచరించడమేనని గాంధీజీ చెప్పారు. కొందరు అటువంటి సత్యాన్నే ఆత్మబోధ లేక అంతర్వాణి అని పిలుస్తారని గాంధీ పేర్కొనడం గమనించదగ్గది. అలా గాంధీ అంతర్బోధ వల్ల పొందిన అనుభవం మొత్తానికి జాతి మొత్తానికి అంతర్వాణి అయి నిలిచింది. రాజకీయ పరంగా ఏ రాజకీయ సిద్ధాంతాలని, వాటి సంప్రదాయక ఆచారాలను ఆయన అంగీకరించకపోవడం ఒక విలక్షణమైన అంశంగా చెప్పాలి. మన మదిలో అన్వేషణ, ఆందోళనల మధ్య జరిగే నిత్య సమరమే కురుక్షేత్ర యుద్ధమని ఆయన అనేవారు. ఈ రెండు సాధనాసాధ్యాలు అనే వాటి ప్రతిరూపాలే తప్పించి వేరే కావని ఆయన ప్రగాఢమైన నమ్మకం. అవి అవిభాజ్యాలైన అంశాలు. ఒకదాని నుంచి మరో దానిని వేరు చేస్తే ఏదో ఒకటే మిగిలి ఒక అసంపూర్ణమైన యుద్ధం మిగులుతుంది. ఫలితం మీద ఆశ ఆపేక్ష లేని యుద్ధమే ధర్మయుద్ధం అవుతుంది. ఈ రెండు ఉంటే దౌర్జన్యం చేయడం జరిగి అది ధర్మయుద్ధమే అయినా కూడా నిరాశ మిగులుతుంది అంటారాయన. ఇటువంటి స్వాతంత్ర సమర యోధుడు, మన జాతి గర్వించదగ్గ నాయకుడు మన గాంధీ. మరి గాంధీ స్వాతంత్ర పోరాటంలో ఆరంభ దశకుని గురించి మనం ఒక చిన్న విరామం తర్వాత చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Paata nunchi kotta daaka mast jabardast cinema mochchatlu vintu manchi manchi cinema paatalni maato kalisi paadalanukuntunnara? Aithe late enduku? Sing along show ki dial cheyandi. Meeku nachina paatalni singer Sisira tho kalisi paadandi. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన బాపూజీ బాలల తాత బాపూజీ, పలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ, గోపి నౌల బాపూజీ చిన్ని పిలక బాపూజీ, పలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ. మత భేదం వలదన్నాడు, కలిసి బతికితే బలమన్నాడు, మానవులంతా ఒకటన్నాడు, మనలో దీవం పోశాడు. బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ, అడుగు ముందుకు వేశాడు, పదం తొక్కుతూ పదం పాడుతూ దేశం దేశం కదిలింది, గజ గజలాడెను సామ్రాజ్యం, మన కుల పింఛను స్వరాజ్యం, మన కుల పింఛను స్వరాజ్యం. బలే తాత మన బాపు బాలల తాత బాపూజీ, సత్యాహింసల శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు, మానవ ధర్మం బోధించాడు, మన బాపూజీ బాలల తాత బాపూజీ, బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ, బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతదేశంలో గాంధీ గారి పోరాటం ఆరంభ దశని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 1901లో దక్షిణాఫ్రికా నుండి కుటుంబ సమేతంగా ఇండియా వచ్చిన గాంధీ వకీలుగా ప్రాక్టీస్ చేద్దామని మొదట అనుకున్నారట. ఆ ఏడు కలకత్తా కాంగ్రెస్ సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో కూడా గాంధీ గారు పాల్గొనేవారు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశారు. చాలా మంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ గారు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను, హక్కులను కోరుకునేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉందని ఆయన వాదం. బీహార్లో బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలోని తెల్లదొరలు వారి కామందులు ఆహార పంటలను వదిలి నీలిమందు వంటి వాణిజ్య పంటలు పండించమని రైతుల్ని నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీ చాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికం, దురాచారాలు, మురికివాడలు అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆ పైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచారు. గుజరాత్లోని ఖేడాలోనూ అదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేసి 1918లో చంపారణ్ ఖేడాలో సత్యాగ్రహాలు నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడము, చదువును, సంస్కారాన్ని పెంచడము, జాతి వివక్షతను విడనాడడము, అన్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగాలు. ఈ కార్యక్రమంలో ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీజీకి కుడిభుజంగా నిలిచారు. ఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలిచి జైలుకు తరలి వెళ్లారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై ఆయన్ను అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికింది. చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికి, పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలందరూ విడుదలయ్యారు. ఆ కాలంలోనే గాంధీజీని ప్రజలు ప్రేమతో బాపు అని, మహాత్ముడు అని పిలుచుకోసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు, ఆమోదం లభించాయి. 1919లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెళ్లు బిగినప్పుడు గాంధీజీ నడిపిన సత్యాగ్రహం ఆ చట్టాలకు అడ్డుకట్ట వేసింది. కానీ ప్రజల్లో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు ఆయన బాగా తీవ్ర స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపుచేసి పరిహారంగా నిరాహార దీక్షను చేపట్టారు. పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజల పట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపచేశారు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గం. ఏ విధమైన హింసైనా తప్పే. April 13, 1919 అమృత్సర్ పంజాబ్లోని జలియన్వాలాబాగ్లో సామాన్య జనులపై జరిపిన దారుణ మారణ కాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహం, అహింస అనే పోరాట విధానాలపై మిగిలిన వారికి కాస్త నమ్మకం సడలగా అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతేకాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ సర్వత్రానూ ప్రబలమైంది. 1921లో భారత జాతీయ కాంగ్రెస్కు ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డారు. కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి తమ ధ్యేయం స్వరాజ్యం అని ప్రకటించారు. వారి భావంలో స్వరాజ్యం అంటే పాలన మారటం కాదు, వ్యక్తికి, మనసుకి, ప్రభుత్వానికి స్వరాజ్యం కావాలి. తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో 3 ముఖ్యమైన అంశాలను జోడించారు. అంతేకాదు, 1921లో ఆంధ్ర పర్యటనకు కూడా వచ్చారు గాంధీజీ. ఈ ఆంధ్ర పర్యటనలో గాంధీజీ ప్రతిపాదించిన సూత్రాలు ఏమిటంటే, స్వదేశీ ఉద్యమం అంటే విదేశీ వస్తువుల్ని బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం, వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము వెల్లివిరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం అన్నిటికన్నా ముఖ్యమైన ఫలితం. 2వ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. ఏదైతే అన్యాయమో దానికి ఏమాత్రం సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు, వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కానీ 1922లో ఉత్తరప్రదేశ్ చౌరాచౌరీలో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి గాంధీ ఈ ఉద్యమాన్ని వెంటనే నిలిపివేశారు. సమాజ దురాచార నిర్మూలన ఉద్యమం. గాంధీ దృష్టిలో స్వాతంత్రం అంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసానికి అవకాశం. అంటరాని తనమున్న చోట, మురికివాడలున్న చోట, హిందూ ముస్లింలు తగువులాడుకుంటున్న చోట స్వాతంత్రం ఉందని అనుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచన సరళి వల్లనే భారతీయులు గర్వింపదగ్గ ఆధునిక భావాలు, విలువలు ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి. 1922లో 2 సంవత్సరాలు జైల్లో గడిపారు గాంధీజీ. ఈ కాలంలో కాంగ్రెస్లో అతివాద, మితవాద వర్గాల మధ్య విభేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశారు. 1924లో 3 వారాల నిరాహార దీక్షను సాగించారు. కానీ వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానం, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాల్లో గాంధీజీ లీనమయ్యారు. 1927లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తర్వాత మళ్లీ గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేపట్టారు. అందరికీ సర్ది చెప్పి 1928లో కలకత్తా కాంగ్రెస్ లో స్వతంత్ర ప్రతిపత్తి అనే తీర్మానాన్ని ఆమోదింపచేశారు. అందుకు బ్రిటిష్ వారికి ఒక సంవత్సరం గడువిచ్చారు. అయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్ 31న లాహోర్ లో భారత స్వాతంత్ర పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26ను స్వాతంత్ర దినంగా ప్రకటించారు. ఆ రోజున ఉద్యమం చివరి పోరాట దశ మొదలైందని మనం చెప్పవచ్చు. గాంధీజీ విజయవాడలో కూడా పర్యటించారు. సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ ఏప్రిల్ 1919లో మొట్టమొదటిసారిగా విజయవాడలో ఆయన ఉపన్యసించారు. దీనివల్ల తెలుగువారిలో గొప్ప చైతన్యం వచ్చింది. కెఎన్ కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్ద మార్పులు వచ్చాయి. ఇక గాంధీ గారి జీవితంలో పతాక స్థాయి పోరాటం చేసిన సందర్భం దండి సత్యాగ్రహం. దీని గురించిన విశేషాలని ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం.
హాయ్, నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. Follows on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Nee dharmam, nee sangham, nee desham navu maravaddu. Jatini nadipi, neetini nilipina, mahaneeyulane maravaddu.
మేడి పండుల మెరిసే సంఘం. the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. గాంధీ గారు నడిపిన మరొక పోరాటం దండి సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహం లేదా దండి సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టం. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ ప్రారంభించారు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి పన్ను కట్టకుండా సముద్రంలోంచి ఉప్పును తీసుకోవడం అనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. March 21 నుండి April 6 వరకు అహ్మదాబాద్ నుండి దండి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దారి పొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు. ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగగా ఇలా నిలిచింది. దారిలో చేరిన వారితో దండి చేరుకునేసరికి జనం వెల్లువలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమాన్ని ఆపారు, అందరినీ విడుదల చేశారు. 1932లో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యారు. కానీ ఆ సమావేశం గాంధీని స్వతంత్రవాదులందరినీ నిరాశపరిచింది. లార్డ్ ఇర్విన్ తర్వాత వచ్చిన లార్డ్ విల్లింగ్టన్ మరలా స్వాతంత్రోద్యమాన్ని పూర్తిగా అణిచివేయడానికి ప్రయత్నించారు. 1932లో నిమ్న కులాల వారిని, ముస్లింలను వేరు చేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలని ప్రవేశపెట్టారు. ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశారు. తరువాత అంటరాని వారిగా చూడబడిన వర్గాల పట్ల సమాజ దృక్పథాన్ని, వారి స్థితిగతులను మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశారు. వారిని హరిజనులని పిలిచారు. ఆత్మశోధనకు ఉద్యమ స్ఫూర్తికి 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహార దీక్షను మన గాంధీ గారు సాగించారు. 1934లో ఆయనపై 3 హత్యాయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైనప్పుడు గాంధీ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన నాయకత్వం వల్ల కాంగ్రెస్ లోని వివిధ వర్గాల నాయకులకు, రాజకీయ నాయకులకు స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదని, స్వాతంత్రమనే ప్రధాన లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదని ఆయన ఉద్దేశం. 1936లో లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి మరలా గాంధీ గారు ప్రధాన పాత్ర తీసుకున్నారు. 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ గారితో గాంధీ గారికి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోస్ గారికి ప్రజాస్వామ్యం పైన, అహింస పైన పూర్తిగా విశ్వాసం లేదన్నది గాంధీ గారి యొక్క ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్లీ 2వ సారి కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తరువాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోసు కాంగ్రెస్ కు దూరమయ్యారు. 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారని, ఒకరి స్వాతంత్రాన్ని కాలరాస్తూ మరొక పక్క స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. పార్లమెంట్ నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942లో ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఫిట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రం కాసాగింది. ఊరేగింపులు, అరెస్టులు, హింస పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెస్ లో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడసూపసాగాయి. ఆ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక ఘటనలు ఉన్నా కూడా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశారు. భారత్ ఛోడో అంటే భారతదేశాన్ని వదలండి అన్నది ఆయన నినాదం. కరో యా మరో, చేస్తాం లేక చస్తాం అన్నది అప్పటి నిశ్చయం. ప్రభుత్వం కూడా తీవ్రమైన అణిచివేత విధానాన్ని చేపట్టింది. 1942 ఆగస్టు 9న గాంధీ గారితో పాటు పూర్తి కాంగ్రెస్ కార్యవర్గం అరెస్ట్ అయింది. గాంధీ గారు 2 ఏళ్లు పూణే జైల్లో గడిపారు. ఆ సమయంలోనే ఆయన కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించారు. ఆయన సహధర్మచారిణి కస్తూరిభాయి 18 నెలల కారాగారవాసం తర్వాత మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాల వల్ల ఆయన్ను 1944లో విడుదల చేశారు. బ్రిటిష్ వారు యుద్ధం తర్వాత ఇతర నాయకులను, 100,000 పైగా ఉద్యమకారులను విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్రం ఇవ్వబడుతుందని అంగీకరించారు. చివరికి 1947 ఆగస్టు 15వ తేదీన మన గాంధీ కన్న కలలకు ఆయన చేసిన కృషికి ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1946లో స్పష్టమైన బ్రిటిష్ కేబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కానీ ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టారు. ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశ విభజనకు నాంది అని గాంధీజీ గారికి భయం. గాంధీజీ మాటను కాంగ్రెస్ త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది కూడా ఒకటి. కేబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిం లీగ్ చేతుల్లోకి చేరుతుందని నెహ్రూ, సర్దార్ పటేల్ గారు అభిప్రాయపడ్డారు. 46-47 సమయంలో 5,000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మత ప్రాతిపదికన విభజింపబడడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి ఆలోచన సామాజికంగాను, నైతికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బ. కానీ ముస్లిం లీగ్ నాయకులైన మహమ్మద్ అలీ జిన్నాకి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసి దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కానీ జిన్నా దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించారు. చివరికి హిందూ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన ఒక్కటే మార్గమని, మరొక మార్గం లేదని తక్కిన కాంగ్రెస్ నాయకత్వం కూడా అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకు, పార్టీ సభ్యులకు ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు. అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శత విధాలా ప్రయత్నించారు. చివరకు హతాశులైన గాంధీ ఒప్పుకోక తప్పలేదు. కానీ ఆయన పూర్తిగా కృంగిపోయారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన పట్ల విషన్నులైన గాంధీ మాత్రం కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడిపారు. ఆయన కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిం మత విద్వేషాలు పెచ్చరిల్లి ఆయన్ను మరింత శోకానికి గురి చేశాయి. చివరకు అంత అనుకున్నట్టే దేశం ఇండియా, పాకిస్తాన్ అనే రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది. స్వాతంత్రం అనే పదానికి గాంధీ గారిచ్చిన నిర్వచనం చదివితే మనకి సంభ్రమం కలగక మానదు. స్వాతంత్రం అంటే విముక్తి కాదు, అలాంటి విముక్తిని గుప్పిట బిగించుకున్న తెల్లవారు అనే దుష్టశక్తుల నిర్మూలనమే అని ఆయన స్వాతంత్రాన్ని నిర్వచించారు. అధికారం కోసం అరులు చాస్తే మిగిలేది స్వార్థమేనని ఆనాడే గాంధీ నాయకులను హెచ్చరించారు. శాంతి మార్గం చేతకానితనం అని భావించవద్దని, అది చైతన్య పూరితమైన అసలైన మానవత్వానికి పరాకాష్ట అని ఆయన అనేవారు. పాలకుల దుష్ట తంత్రాలు లేకుంటే ప్రజలకు శాంతి దానంతట అదే లభిస్తుందని గాంధీ అంటారు. హింస, అహింసలు రెండు ప్రబలమైన అంటువ్యాధులే. కానీ హింస వల్ల మరో హింసకి మార్గం సుగమమవుతుంది, అలాగే అహింస వల్ల సామరస్యం వ్యాప్తి చెందుతుంది అంటారు గాంధీజీ. సత్యం జయించాలి, మానవులు జీవించాలి అనే ఆదర్శంతో గాంధీజీ మన మధ్య పుట్టి జీవించి మరణించారు. అటువంటి మహోన్నత యుగపురుషుడు ఈ త్యాగపురుషుల గడ్డపైన పుడతాడా, మళ్ళీ పుడతాడా అనేది సందేహాస్పదమైన ప్రశ్నే.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media, the voice of India. Idi Bhartiya Swaram. Prati Guruvaram Ratri 7 Gantlu New York Samayaniki. మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్ ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సౌభాగ్యమే నీ లక్ష్యం. Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. స్వతంత్ర భారతదేశాన్ని ఒక్క త్రాటిపై నడిపించడానికి కృషి సల్పిన మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజునే. వారిని గురించిన విశేషాలని ఇప్పుడు చెప్పుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొఘల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2 జన్మించారు. వారి తండ్రి శారదా ప్రసాద్ రాయ్ గారు ఒక నిరుపేద, బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతి కష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవారు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసుకుని ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. బ్రిటీషు దాస్య శృంఖలాలలో మగ్గిపోతున్న భారతదేశాన్ని స్వతంత్రంగా చేయాలని అప్పటికే కృషి చేస్తున్న మహాత్మా గాంధీ గారి జన్మదినమైన అక్టోబర్ 2 తమకు కుమారుడు కలగడం ఆ దంపతులకు మరీ ఆనందాన్ని కలుగజేసింది. చారిత్రక ప్రాధాన్యం గల మహోన్నతమైన దినంలో జన్మించిన తమ కుమారుడు గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ భరతమాత బిడ్డలలో ముఖ్యుడు కాగలడని, దేశ స్వాతంత్రం కోసం కృషి చేయగలడని ఆ పుణ్య దంపతులు ఆ రోజునే ఊహించారు. దురదృష్టవశాత్తు కొడుకు పుట్టిన 1.5 లాల్ బహదూర్ తండ్రి మరణించడంతో ఆ కుటుంబం దిక్కు దివాళా లేని నావలాగా నిరాధారమైంది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాతగారు ఆదుకుని వారికి ఆశ్రయం కల్పించారు. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాల్ని చురగొన్నారు. తోటి విద్యార్థులు తనకు తండ్రి లేడని గేలి చేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దుఃఖాన్ని దిగమింగి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయకుండా వారితో పాటు ఆడుతూ పాడుతూ ఉండేవారు. అది గమనించిన టీచర్లకు లాల్ బహదూర్పై ప్రేమ ఇంకా ఎక్కువైంది. నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతులైన లాల్ బహదూర్ శాస్త్రి గారు స్కూల్కి వెళ్లడానికి ప్రతిరోజు గంగానదిని దాటి వెళ్లాల్సి వచ్చేది. నది దాటించే పడవవాడికి ప్రతిరోజు ఎంతో కొంత పైకం ఇవ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ గారి దగ్గర అప్పుడు ఉండేది కాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతులైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడడం ఇష్టం లేక తన బట్టల్ని విప్పి వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి తన వీపుకి తగిలించుకొని ప్రాణాలకు సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్లేవారట. అలా కష్టపడి చదువుకుంటూ అతి నిరాడంబరంగా జీవితం గడుపుతూ పై చదువుల దగ్గరికి వచ్చేసరికి మహాత్మా గాంధీ పిలుపుని అందుకుని చదువుకి స్వస్తి చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరి అనేక సార్లు జైలు శిక్షని అనుభవించారు. జైలు శిక్ష అనంతరం కాశీలోని వైద్య పీఠంలో అధ్యయనం చేసి శాస్త్రి అనే పట్టాన్ని వారు అందుకున్నారు. అప్పటి నుంచి లాల్ బహదూర్ శాస్త్రి అయ్యారు. జైల్లో ఉన్నప్పుడు, విద్యాపీఠంలో ఉన్నప్పుడు సుప్రసిద్ధ గాంధేయవాదులు, స్వాతంత్ర సమర యోధుల సాంగత్యంతో అతనిలో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలైనా అర్పించాలనే దృఢ నిర్ణయం ఆనాడే నాటుకుంది. బ్రిటీషు దొరలు భారతీయుల్ని బానిసలుగా చేసి పెత్తనం చలాయించడానికి ముఖ్య కారణాలు, మనలో చదువుకున్న వారు చాలా తక్కువ, శుచి శుభ్రతల గురించి తెలీదు, పైగా తిండి బట్టకు కూడా కరువైన దరిద్ర నారాయణులు అసంఖ్యాకంగా ఉండడం. కాబట్టి వీటిని రూపుమాపిన నాడు ఆ దొరలను తరిమి కొట్టవచ్చనే తలంపుతో శాస్త్రి గారు నగర శివార్లలోని మురికివాడలలో అత్యంత దీనాతి దీన స్థితిలో ఉన్న హరిజనులను కలిసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. కాంగ్రెస్లో చేరి తన సత్ప్రవర్తనతో, కార్యదీక్షతో, నిరాడంబరతతో మేధావుల మెప్పును పొంది లాలా లజపతిరాయ్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, పండిట్ గోవిందవల్లభ్ పండిట్ వంటి మహాత్ముల ఆశీస్సులు పొంది ఇటు ప్రజల్లోనూ అటు నాయకుల్లోనూ ఉత్తమ నాయకుడనే పేరు పొందిన శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించి బ్రిటిష్ వారి పక్కలో బల్లెంగా తయారయ్యి దేశ స్వాతంత్ర సమరంలో అత్యంత కీలకమైన పాత్రని పోషించారు. శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 1956 అరియలూరులోని రైలు ప్రమాదం జరిగినప్పుడు, అది తన పదవి నిర్వహణా కాలంలో జరిగింది కనుక తను రాజీనామా చేయటం నైతిక బాధ్యత అని ప్రకటించి మంత్రివర్గం నుండి ఆయన తప్పుకున్నారు. ఈ విషయంలో నెహ్రూ గారు నచ్చజెప్పినా కూడా సంతృప్తి పడక శాస్త్రి గారు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అత్యంత నిరాడంబరుడు, మితభాషి, కార్యవాది, యుక్తాయుక్త పరిజ్ఞానం గల శాస్త్రి గారు 1964లో నెహ్రూ అకాల మరణం వల్ల ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రధానమంత్రిగా రష్యా పర్యటించినప్పుడు శ్రీ శాస్త్రి గారిని అతి నిరాడంబరంగా మామూలు ఖాళీ జోళ్లతో, సామాన్య దుస్తులతో చూసి రష్యా ప్రజలు నిబ్బెరపోయారు. సూటు బూటు హ్యాటులతో, ఆడంబరంతో, ఆర్భాటంతో పర్యటిస్తాడని అనుకున్న వారికి శాస్త్రి గారి వాలకం చూసి ఆశ్చర్యం వేసిందట. అల్పకాలంలో ప్రధానిగా సేవలను అందించినా కూడా అనల్పమైన నాయకుడిగా పేరు ప్రఖ్యాతులను పొందారు మన శాస్త్రి గారు. విజయం తెచ్చిన విషాదం భారత్ పాకిస్తాన్ మధ్య 1965లో జరుగుతున్న యుద్ధం సందర్భంగా శాస్త్రి గారు ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, ఆ సంకల్పం, దీక్ష, సరిసాటి లేని ధీర లక్షణాలు ఆ నాయకుడివి. దేశానికి మూల మూలలకు వ్యాపించిన నినాదం జై జవాన్ జై కిసాన్ అన్నది లాల్ బహదూర్ శాస్త్రి గారి భావని. ఆ అవాంతర పరిస్థితుల్లో ప్రజలను త్యాగవంతులుగా ముందుకు కదిలి రావాలని కోరిన మహానుభావుడు శాస్త్రి గారు. పాకిస్తాన్తో అమోఘమైన విజయాన్ని ఈ యుద్ధంలో ఆయన సాధించారు. ఈ ఆనందం పంచుకునే లోపే 1966లో పాకిస్తాన్తో తాష్కెంట్లో జరుపుకున్న అంగీకార సమావేశం ఫలితంగా అంగీకార పత్రం పైన తన ముద్రని ఇచ్చిన వెంటనే ఆయన మరణించడం దురదృష్టకరం. భారత ప్రభుత్వం ఆయన మరణానంతరం 1966లో ఆయనకు భారతరత్న అనే అవార్డును ఇచ్చి గౌరవించుకుంది.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా, ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్.
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు,
భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు.
ఆసే హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జే జేలు.
భారత మా
మాటలు ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత మాతకు జే జేలు అందరు భూమికి జే జేలు సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు ఆసే తుది హిమాచల సత్య శ్యామల జీవధాత్రికి జే జేలు భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు.
ఇది భారతీయ స్వరం.
1965లో భారత్ పాక్ల మధ్య జరిగిన యుద్ధాన్ని సమర్థవంతంగా నిర్వహించిన నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణంపై మాత్రం అనేక సందేహాలు అప్పటికీ ఇప్పటికీ కూడా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. పాక్తో జరుగుతున్న యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు తాష్కెంట్లో 1966 జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేసిన మర్నాడే జనవరి 11న ఆయన హృద్రోగంతో అక్కడికక్కడే మరణించారు. ఓ దేశాధినేత మరో దేశానికి అతిథిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడే అసహజ అనుమానాస్పద తీరులో మృతి చెందడం అనేది చరిత్రలో అంతకు మున్నెప్పుడూ జరగలేదు. ఈ మరణం హృద్రోగం వల్ల సంభవించిందని సోవియట్ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీన్నే ధృవీకరించింది, కానీ ఆధారాల మేరకు శాస్త్రి భౌతిక కాయానికి పోస్టు మార్టం నిర్వహించలేదు. అంతకు ముందెప్పుడు శాస్త్రి గారికి ఎలాంటి అనారోగ్యం లేదు. విష ప్రయోగం వల్లే శాస్త్రి గారు మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. భారత్కు తెచ్చిన శాస్త్రి గారి భౌతిక కాయం నీలిరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని ఘాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితా శాస్త్రి గుర్తించారు. శాస్త్రి గారు ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్తో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడుతూ పాలు తాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత దాదాపు 15 నిమిషాలకు పైగా సుమన్ లైన్ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్ దొరికింది, కానీ శాస్త్రి గారు ఎత్తలేదు. సోవియట్కు చెందిన ఓ అధికారి ఫోన్ ఎత్తారు. మీ తండ్రి గారు ఇప్పుడే మరణించారని సుమన్కు చెప్పారు. అంతవరకు ఎలాంటి ఆరోగ్యకర ఇబ్బందులు లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటు సంభవించినా కూడా కేవలం 15 నిమిషాల్లోనే మృత్యువాత పడతారా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శాస్త్రి గారి వెంట అతని వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్ చుగ్గు కూడా తాష్కెంట్ వెళ్లారు. ఆయన పక్క గదిలోనే ఉన్నారు. కనీసం శాస్త్రి గారికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడికి కూడా సోవియట్ అధికారులు వెల్లడించలేదా అన్నది ప్రశ్నార్థకంగా ఇప్పటికీ నిలిచిపోయింది. శాస్త్రి మరణం నాటికే భారత్ సోవియట్ల మధ్య విస్తృతమైన మైత్రి బంధం ఉంది. దీంతో మరణం వెనుక సోవియట్ హస్తాన్ని ఎవరూ సందేహించలేదు. అప్పటికే యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరుకుంది. నిబంధనలు అడ్డు రావడంతో ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా అమెరికా పరోక్షంగా పాక్కు అండగా నిలిచింది. ఈ కారణంగా సిఐఏ ప్రమేయాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేము. పైగా ఆ సమయంలో సిఐఏలో డైరెక్టర్ ఆఫ్ ప్లాన్స్ గా ఉన్న రోబర్ట్ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీ డగ్లస్ అనే జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇస్తూ శాస్త్రి గారితో పాటు భారత అణు పితామహుడు డాక్టర్ హోమీ బాబా మరణాలకు సిఐఏ ప్రణాళికలు రచించి అమలు చేసిందని వెల్లడించారు. అయితే తన మరణానంతరమే ఇంటర్వ్యూను ప్రచురించాలని ఆయన డగ్లస్ ను కోరారు. శాస్త్రి హోమీ బాబాల మరణాలు ఒకే నెలలో జరిగాయి. రెండింటికి మధ్య 2 వారాల వ్యవధే ఉంది. పైగా ఈ రెండు దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. శాస్త్రి గారి మరణంలో హృద్రోగాన్ని సాకుగా చూపితే బాబా మరణానికి పైలట్ తప్పిదాన్ని కారణంగా ప్రచారం చేశారు. ఈ విధంగా శాస్త్రి గారి మరణం ఒక గొప్ప నేత మరణం అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే నిలిచిపోయింది. 1995లో లాల్ బహదూర్ శాస్త్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్థాపించబడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ స్కూల్. ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించింది. 2011లో శాస్త్రి గారి 45వ వర్ధంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ్ నగర్ లో శాస్త్రి గారు నివసించిన పూర్వీకుల భవనాన్ని పునరుద్ధరించి ఆయన జీవిత చరిత్రను మ్యూజియంగా మలచాలని ప్రకటించింది. ఈ విధంగా ఒక గొప్ప నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా ఇవాళే కావటం విశేషం. వీరికి కూడా మన అందరి తరఫున నివాళులు అర్పిద్దాము. జై జవాన్, జై హింద్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి జై జవాన్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం అక్టోబర్ 2, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.